అత్రి అనే ఆయన కొడుకు గనక ఆత్రేయ. ఆత్రేయ అంటే అత్రి కొడుకు. దత్తుడై వెళ్ళాడు గనక దత్తాత్రేయ అన్నారు. ఈ ముగ్గురు దత్తాత్రేయులు నిజానికి. ఎవరు? దుర్వాసుడు, దత్తాత్రేయుడు, చంద్రుడు కూడా ఈ ముగ్గురు అత్రి యొక్క వంశంలో పుట్టారు. అందులో దుర్వాసుడు బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయన పూర్తిగా రుద్రాంశ స్వరూపుడు. ఆయన ఒక్కడే ఆశ్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తాడు. ఆ ఆశ్రమంలో ఏ లోపం లేకుండా నిరంతరం శివపూజ నిర్వహించే శక్తి దుర్వాసునికే ఉన్నది. ఆయనకి ఆశ్రమ బాధ్యతలు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అన్నాడు శివుడు. దాంతో ఏం చేశాడు ఈ దుర్వాసుడికి పిలిచి, దుర్వాస ఆశ్రమ బాధ్యత అంతా నువ్వు నిర్వహించు, నేను లోపాముద్ర సమేతంగా దక్షారామం వెళ్ళిపోతున్నాను అని అగస్త్యుడు ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతని దుర్వాస మహర్షికి ఇచ్చాడు. అప్పటి నుంచి దుర్వాసుడు ఇది త్రేతాయుగం నుంచి మొదలుపెట్టి ఇంచుమించుగా కలియుగంలో బసవేశ్వరుడు వచ్చేంత వరకు ఆశ్రమాన్ని నిర్వహించాడు. బసవేశ్వరుడు వచ్చాక బసవేశ్వరుడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు. ఆయనకి ఈ ఆశ్రమాలు అప్పగించి ఈ ఆశ్రమాన్ని మాత్రం మార్చేసేట, అంటే మాయం చేసేసాడు. అగస్త్యుడు ఇచ్చిన ఆశ్రమం ఇప్పుడు భూలోకంలో లేకుండా చేశాడు. ఆయన అదృశ్యం చేశాడు. దాదాపు ఒక 2.5 యుగముల కాలమును దుర్వాస మహర్షి అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని స్వీకరించి నిర్వహించాడు. చక్కగా నడిపాడు. ఎవరొచ్చినా అక్కడ భోజనం పెట్టేవాడు. ఆ ఆశ్రమం చుట్టూత యాగశాలలు ఉండేవి. నిత్యం దుర్వాసుడు యజ్ఞం చేసేవాడు. దాంతోపాటుగా ఆయనకి జింకలంటే చాలా ఇష్టం. అసలు జింకలే కాదు, ఆ అడవుల్లో ఉన్న సాధుప్రాణులంటే ఇష్టం. అడవులలో తిరిగే వన్యమృగాలలో కొన్ని సాధుప్రాణులు ఉన్నాయి. జింకలు, కుందేళ్ళు ఇటువంటివి ఉన్నాయి. వాటన్నిటినీ తన ఆశ్రమం దగ్గరికి పిలిచి రోజు ఆయన అన్నం వండి ఇంత ముద్దలు ముద్దలు చేసి గోరు ముద్దలు వాటికి పెట్టేవాట. ఆయన రోజు యజ్ఞం కోసం స్వయంగా అన్నం వండేవాడు. యజ్ఞము కోసం వండే అన్నమును చెరువు అంటారు సంస్కృతంలో. ఆ చెరువు శబ్దమే తెలుగులో విసర్గపోయి తత్సమమై చెరువు అవుతోంది. చెరువు అంటే ఈ చెరువు కాస్తమా? ఇది చకార యకారములచే బండీరా ఉంటుంది చెరువు అంటే. అది చకార అకారముల చెరువు, చెరువు అది యజ్ఞంలో వేయడానికి కోసం వండే అన్నం అన్నమాట. యజ్ఞంలో నేతితో పాటు అన్నం పెసరు కూడా వేస్తారు, దానికి చెరువు అని పేరు. ఆ చెరువుని రోజు ఆవు నేతితో ఆయనే వండేవట. పెద్ద కొండ ఒకటి ఉండేది ఆయనకి, ఆ కొండతోటి వండేవాడు. చకచక వండేవాడు ఆయన. దుర్వాసుడు ఎంత గొప్పవాడంటే కొండలో నీళ్లు పోసి బియ్యం పోసి పొయ్యి మీద పెట్టగానే ఆ కొండలో అన్నం ఉడికి నడుచుకుంటూ ఆయన దగ్గరకు వచ్చేదట ఆ కొండ. అంతటి మహిమ కలిగిన వాడు దుర్వాసుడు అంటే. ఎలా వచ్చింది ఈ శక్తికి? రుద్రాంశ స్వరూపుడు, రుద్ర ధ్యానం చేశాడు, శివాభిషేకం భక్తితో చేసి అభిషేకం అయిన తర్వాత ఆ నీళ్లు నెత్తి మీద ప్రేమతో భక్తితో జల్లుకున్న ప్రతి వ్యక్తికి అనుకున్న పని చేసే శక్తి వస్తుంది తెలుసా? సంకల్పశక్తి వస్తుంది, సంకల్పశుద్ధి ఉంటుంది. ఈ సంకల్పశక్తితో పాటు ఆ పని అయ్యే ఒక సామర్థ్యం కూడా వస్తుంది. ఇది ఈశ్వర శక్తి. ఆ ఈశ్వర శక్తితో ఆయన అన్నం వండి ఆ అన్నంలో కొంత భాగం యజ్ఞంలో వేసి మిగిలిన అన్నాన్ని మెత్తగా ఇంతంత ముద్దలు చేసి ఆ గోరు ముద్దలు జింకలకి, కుందేళ్లకి, ఇంకా అక్కడ ఉండేటటువంటి అడవుల్లో తిరిగే చారల గుర్రాలకి వాటినిటికి పెట్టేవాట. కంచరగాడిదలకి పెట్టేవాడు. అప్పట్లో చారలు ఉన్న గాడిదలు ఉండేవి, జేబ్రా, వాటికి పెట్టేవాడు ఆయన. ఒకరోజున అలాగే ఒక చతుర్దశి పర్వదినన్నాడు ఆ పుణ్యాత్ముడు గోరు ముద్దలు చేసి జింకలకి పెడుతున్నాడు. ఆ జింకల్లో కొన్ని లేత లేత పిల్లలు, అప్పుడే పుట్టిన జింక పిల్లల నోళ్ళు ఎర్రగా ఎంత బాగుంటాయో. అసలు అప్పుడే పుట్టిన పిల్లల నోళ్ళు ఎప్పుడు బాగానే ఉంటాయి. కాకి పిల్లల నోరు కూడా ఎర్రగానే ఉంటుంది. తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. కానీ ఆ లేత పిల్లలు కొంచెం బాల్యంలో ఉన్నప్పుడు, కైశోరావస్థలో ఉన్నప్పుడు అందంగా ఉంటాయట. కోతి పిల్లలు కూడానండి ఎంత ముద్దు వస్తాయో చిన్నప్పుడు. కొంచెం పెరిగితే ముద్దులుగా ఉండవు, ముద్దుగా ఉంటాయి. మనం కూడా అంతే. నా చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉన్నానని నన్ను ఎత్తుకునేవారు. ఇప్పుడు ఎవడు ఎత్తుకుంటాడు? అంత భాగ్యం లేదు. ఇప్పుడు ఇప్పుడు మారిపోతాయి వయస్సులతో పాటు. జుట్టు మారిపోతుంది, కట్టు మారిపోతుంది, గొంతుకు మారిపోతుంది, అందం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఆ జింక పిల్లలు దగ్గరికి రాగానే దుర్వాసుడు చిన్న చిన్న గోరు ముద్దలు చేసి నోట్లో పెట్టడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆకాశంలో తిరిగేటటువంటి దివ్య విమానం ఎక్కి, శివుడిచ్చినటువంటి విమానం ఎక్కి తుంబురుడు భార్యా సమేతంగా అక్కడికి వచ్చాడు. ఆశ్రమం దగ్గర విమానంలో ప్రయాణం చేయకుండా ఒక పక్కకి వెళ్ళిపోతే బాగుండేది, ఎందుకు ఆశ్రమం నచ్చింది ఆయనకి. ఆ వనం దగ్గరకు వచ్చాడు. పైనే విమానాన్ని ఆపాడు. కింద యజ్ఞం జరిగింది. యజ్ఞం అయ్యాక మిగిలిన అన్నాన్ని దుర్వాసుడు ముద్దలు చేస్తున్నాడు, జింకల నోట్లో పెడుతున్నాడు. అది చూశాడు ఈయన. ఆనందం పట్టలేకపోయాడు. ఆహా, మహర్షులు ఎంత గొప్పవాళ్ళు! వీళ్ళు ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు. చీమని, దోమని, జింకని, మేకని కూడా ప్రేమించే మహానుభావులు వీళ్ళు. జ్ఞానులు ఆశ్రమం నిర్వహణ చేస్తూ గృహస్థాశ్రమం లేకుండా, అంటే భార్య పిల్లలు అనే లంపటం లేకుండా ఉండే ఈ బ్రహ్మచారికి ఈ జింకలు కన్నపిల్లల కంటే ఎక్కువైపోయాయి కదా, వీటిని ఎంత ప్రేమగా చూస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు అని ఆనందం కలిగింది. ఆనందంతో ఉన్నవాడు ఉండొచ్చుగా, కొన్ని పనులు కొన్ని చోట్ల చేయకూడదు. ఆనందాన్ని ఎప్పుడూ ఎల్లవేళలా ప్రకటించకూడదు, లోపల లోపలే దాచుకోవాలి. ఇప్పుడు ఎవళ్ళో ఓ సత్రానికి వెళ్ళారు, అక్కడ ఆఫీసు రూమ్లో కూర్చున్నారు అనుకోండి, తినగా కూర్చోకుండా అక్కడి నుంచి గాయన అరిచారంటే ఆఫీసులో మెడబట్టి గండుతారు. అంటే అక్కడ ఔచిత్యం అంటారు దాన్ని. ఈ ఔచిత్యం తప్పామా కొంపలు ఒలికిపోతాయి. అలాగే ఈయన ఏం చేశాడు, ఈ ఆనందం తట్టుకోలేక, ఆనందం పట్టలేక టక్కన ఒక చిటిక వేశాడు. విరేల్మిడి అంటారు, అంటే విరేలుని ఇలా కొట్టడం, ఓ చిటిక వేశాడు. నాకు ఇలా చిటికేయడం పెద్దగా రాదు కానీ ఆయన చిటిక వేస్తే పెద్ద శబ్దం అయిందిట. నిజంగా భలే కొడతారండి కొందరు చిటికలు. చిటికలతోటి అదో తాళం వేసినట్టుగా పాటలు కూడా పాడతారు. ఈయన గట్టిగా ఆనందంతో ఓహ్ అని ఓ చిటిక వేశాడు. ఆ చిటిక దెబ్బకి బెదిరిపోయి ఈ లేడి పిల్లలు కకావికలై పారిపోయాయి, అన్నం తినడం మారి పారిపోయాయి. దాంతో ఒళ్ళు మండిపోయింది దుర్వాసునికి. హుంకారం వనరించి తుంబురునిపై ఓరి దురాత్మ అన్నాడు. ఒక్కసారి హుంకరించి ఓరి దుర్మారు కూడా, ఎవడవరా నువ్వు? ఓహో, అర్థమయ్యింది, దివ్య విమానంలో ఎక్కి తిరుగుతున్న తుంబురుడివా నువ్వు, శివభక్తుణ్ణని అహంకరిస్తావా? శంకర కెంకరుడివై బెంకంతో పొంకంతో శంకలేక ఇక్కడ కెంకబూని అహంకరించి నా జింకలు అన్నం తింటూ ఉంటే చిటిక వేస్తావు రా మూర్ఖుడా, ఏం అపకారం చేసే నీకు ఈ జింక పిల్లలు? పాపం ఎక్కడో అడవుల్లో సింహాల పాలు కాకుండా పులుల పాలు కాకుండా రక్షిద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలిస్తే నా దగ్గరకు వచ్చి నా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్నాయి, గడ్డి తింటాయి, ఆ పక్కనున్న పద్మాకరం లో నీళ్లు తాగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు నేను పెట్టి అన్నం ముద్దలు తింటూ ఉంటాయి. అటువంటి ఈ మోగ ప్రాణులు అన్నం తింటూ ఉంటే శబ్దం చేసి అవి బెదిరిపోయేలా చేస్తావా? అవి అన్నం తినకుండా ఏడిపిస్తావా? ఇంతకింత అనుభవించు, పో. నువ్వు భూలోకంలో ఒక మానవుడివై పుట్టి నీ కళ్ళ ముందు నీ కొడుకు తెచ్చిపోతే కాసేపు పుత్ర శోకం అనుభవించు అని శపించేశాడు. మానవుడివై పుట్టు, పుత్ర శోకం అనుభవించు అన్నాడు. దెబ్బకి అదిరిపోయాడు. పాప ఆయన చేసింది బుల్లి పొరపాటు, అమాయకత్వంతో చేశాడు ఆయన. నిజానికి ఆ జింకల్ని అక్కడి నుంచి పారిపోయేలా చేద్దామని ఆయన అన్నం పెడుతుంటే ఆ పని ఆపాలనే ఉద్దేశం లేదు. ఒక్కోసారి చెప్పాను కదా, కర్మ కాలిపోతుందండి, చేసే అపరాధం పిసరు, కానీ పక్కవాడి కోపం వస్తుంది. అందుకే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియాలి. ఆ ప్రవర్తన ఎలా ఉండాలో మనకి నేర్పేవాడు, ఆ పూట ఎవడి వల్ల గండం లేకుండా చేసేవాడు మళ్ళీ శివుడే. అందుకే రోజు భక్తితో, ఈశ్వర ఈ పూట నేను లేచాను, మళ్ళీ నిద్రపోయేదాకా నా నోటి వల్ల ఎప్పుడూ ఏ విధమైన గండం తెచ్చుకోకుండా కాపాడు అని ఆయనకి దండం పెట్టాలి. నేను రోజు అలాగే నమస్కరిస్తాను. నేను ఉపన్యాసానికి వచ్చే ముందు కూడా ఒక్కసారి అమ్మవారికి అయ్యవారికి నమస్కరించుకుని వాక్ శుద్ధి సిద్ధి ప్రసాదించు, నా నోట్లోంచి వచ్చే మాట వల్ల ఎవడూ గాయపడకుండా చూడు. నిజానికి ఈ పురాణం చెప్పేవాళ్ళు మాట వరసకు కూడా రాగద్వేషాలు ఉండవు సుమండి, మాబోటి వాళ్ళకి మీ మీద ఎవరి మీద కోపం ఉండదు, అలా ఉంటే మేము పురాణం చెప్పలేము. మీలో ఎవరిని చూసినా నాకు నా కొడుకు మా అమ్మ ఎవరో ఒకళ్ళు కనపడతారు, ప్రేమ తప్ప రాగద్వేషాలు ఉండవు. వీళ్ళందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థించి నానాయాతన పడి ఈనాటి వరకు ఎన్ని పురాణాలు చెబుతున్నావో తెలుసా మీకు? నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట, అసత్యం లేకుండా ఉన్న మాట చెబుతున్నాను. 1986 ఉగాది నాడు నా పురాణ ప్రవచనం ప్రారంభించాను. అంటే నేటికి 31 నుండి 32వ సంవత్సరం ఇది. ఇన్నేళ్లుగా నేను పురాణం ఎన్ని ఊళ్ళు ఎన్ని క్షేత్రాలు ఒక్కరోజు మా కుటుంబంతో సక్రమంగా గడుపుతున్నావా? ఈ యావత్ జీవితం తిరుగుడే కదా. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలామంది పౌరాణికుల కంటే నేను తిరిగినంత తిరగట్లేదు ఎవరో అని చెప్పిన అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఉద్యోగం సద్యోగం ఇదే కనుక. ఇలాగే ఎంతోమంది మహానుభావులు తిరిగి 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 పురాణాలు వ్యాప్తి చేస్తున్నారు. అన్ని చదివి కంఠస్థం పెట్టుకుని ఒక్క పుస్తకం ఉంటుందా, ఒక కాగితం ఉందా? పోనీ ఇన్ని పాత్రలు, ఇన్ని కథలు, ఇన్ని శ్లోకాలు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని చెబుతూ ఉన్న వేగంలో ఏదన్నా ఒక మాట అంటే ఇది పట్టుకుంటారేమిటి? ఆ మాట కూడా లోకోపకారం కోసం అంటాం కానీ ద్వేషంతో అంటామా? అలా మాకు ద్వేషమే ఉంటే భగవంతుడు అసలు మాకు ఈ స్థితే రానివ్వడు. గుర్తుపెట్టుకోండి, నాకైతే వ్యక్తిగతంగా ఏ కులము లేదు, మతము లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణి నా బంధువు, నా బిడ్డ. అది అనపర్తి నుంచి వచ్చాడు అప్పారెడ్డి. నువ్వు నా కొడుకుతో సమానం ఉంటున్నావా లేదా? అతన్ని ఇంకో చోట నుంచి ఇంకొక ఆయన వచ్చాడు. వీళ్ళ కులమేమిటి, వీళ్ళ మతమేమిటి, అందువల్ల రాగద్వేషములు లేకుండా అందరూ బాగుండాలి, లోకం బాగుండాలని కోరితేనే వాడు పౌరాణికుడు అంటారు. సూత మహర్షి అలా గొప్ప పౌరాణికుడిగా ప్రసిద్ధికి ఎక్కాడు. ఇలాంటివి చెప్పేటటువంటి వ్యక్తులు ఈ ఉపన్యాసానికి వచ్చే ముందు ఏం చేస్తారో తెలిసిన, ఏమో ఇంత బాగా చెప్పినా ఎక్కడో ఏదో ఒక ముక్క రావచ్చు, అది ఎవడికో మనోభావం దెబ్బతీయచ్చు, వాడు ఏడుస్తాడు, గందరగోళం చేస్తాడు. కాబట్టి ఈ పూట మా వాక్కు శుద్ధిగా బుద్ధిగా ఉండేలా చెయ్యి, సిద్ధి ఉండేలా చెయ్యి, ఇందులో దుర్బుద్ధి లేకుండా చెయ్యి, దీనివల్ల ఏ గండం లేకుండా చెయ్యి అని మొక్కుకుంటాను. నేను నిజం చెప్తున్నారుగా, అలా మొక్కుకునే వస్తాను. అలా మొక్కుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా గండాలు వస్తాయి. అందుకని జ్ఞానులు గండము రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు పాప ఈయన చూడండి, నిజానికి శివభక్తుడు, చిటిక వేశాడు. ఈ చిటిక వేయటంలో దుర్బుద్ధి ఉందా? లేదు. కేవలం దుర్వాసుడి యొక్క ఈ భూత ప్రీతిని చూచి, జంతు ప్రీతిని చూసి చిటిక వేశాడు. ఆ మాత్రానికి ఆయన కోపం వచ్చేసింది. అదే దుర్యోగం అంటారు. కాలోహి దురతిక్రమ, కాలమును ఎవ్వరం దాటలేం. కాలం ఒక్కొక్కప్పుడు శుభం ఇస్తుంది, కాలం ఒక్కొక్కప్పుడు దుఃఖం ఇస్తుంది. అన్నిటికీ మూలం కాలం. ఈ కాలమును ఎవ్వరం దాటలేము. ఆ కాలమే ఈశ్వరుడు. అందుకే ఆయనకి కాలహ, కాలకాలహ, కాలాతీత అని పేరు. ఒక్క దెబ్బకి ఈయన శాపం పెట్టడంతో ఢామ్ అనే శబ్దంతో విమానంలోంచి కిందకి దిగి దుర్వాసుడి కాళ్ళ మీద పడిపోయాడు ఆ తుంబురుడు. అయ్యా, నేను నిజంగా ఏ విధమైన దుర్బుద్ధితో చిటికి వేయలేదు, అయినా నా కర్మయోగం వల్ల మీకు ఆగ్రహం తెప్పించాను, మీ శాపానికి గురైపోయాను. నేను ఈ పూట ఈశ్వరుణ్ణి సంపూర్ణ భక్తితో సేవించి ఉండను, ఉపాసించి ఉండను, అందువల్లే ఈ శాపం వచ్చింది. మానవ జీవితం ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ మానవులకి ఎన్ని కష్టాలండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా తిండి దొరుకుతుందో లేదో అనే బెంగ, తిండి ఉంటే గృహం ఉంటుందా లేదా అని మరొక బెంగ, ఆ బెంగ తీరిందంటే ఎక్కడైనా కీర్తి వస్తుందా అపకీర్తి వస్తుందా అని బెంగ, సంపదల మీద వ్యామోహం, అనారోగ్యాల భయం. హాయిగా ఏ శ్రీశైలము వచ్చో వారం రోజులు పురాణం విందామంటే, ఏ గ్యాస్ ట్రబుల్ వచ్చి వాంతులు వస్తాయో, ఇంకే తగాదా వస్తుందో, వెళ్ళి సిలైన్ ఎక్కించుకోవాలేమో అని అడే వెంక. అంటే ఈ శరీరాలకు ఆరోగ్యం ఉండదు, అనారోగ్యం వస్తుంది, నిద్ర ఉండకపోతే ఇంకోటి రావచ్చు, ఏదో గండ వస్తూనే ఉంటుంది. ఈ మానవ జీవితం మేము భరించలేము. తొందరగా ఈ శాపం నుంచి నాకు విముక్తి కలగజేయి అనగానే ఆయన జాలిపడిపోయి, నాయన నిజంగానే నీ తప్పు పెద్దగా లేదు, కానీ ఇది నీ చెడ్డకాలం, కర్మయోగం ఇది. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, ఈశ్వరుడు నీకు విమానం ఇచ్చి ఆశ్రమాలలో యజ్ఞగుండముల పైన మాత్రం విమానం నడపద్దన్నాడు. నువ్వేం చేసావు? విమానాన్ని సరిగ్గా యజ్ఞగుండం పైన నిలబెట్టావు. అందువల్లే నీకున్న శక్తి తగ్గిపోయి ఈ దుర్యోగం పట్టింది. విమానాలు, హెలికాప్టర్లు వీటితోటి ఇలాంటి దివ్య ఆలయాల పైనుంచి ఎగరకూడసుమా? మల్లికార్జునలింగం పైన ఆలయం పైనుంచి విమానంలో ఎగిరినా లేక హెలికాప్టర్ ఎగిరినా ఢామ్ మేఘవాడు తిరిగి కోలుకోలేడువాడు. అది మహాప్రమాదం. ఈశ్వరుడి పైనుంచి అలా వెళ్ళడం దోషం. ఆయన దగ్గర ఎంతవాడైనా కాలినడకన చెప్పులు తీసి లోపలికి వెళ్ళవలసింది. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ వినయంతో ఉంటారు. నువ్వు చిన్న పొరపాటు చేసి నీ విమానాన్ని త్రిమూర్తుల కోసం యజ్ఞం చేస్తున్న కొండం పైన పెట్టడం వల్లే నీకు ఈ శాపయోగం వచ్చింది. అయినా జాలి పడుతున్నాను, నీ శాపాన్ని తీసుకోలేను వెనక్కి, కానీ మారుస్తాను. నువ్వు కలియుగ ప్రారంభ కాలంలో కాంచీపురంలో ఒక ప్రముఖ వైశ్యుడి యొక్క కుటుంబంలో పుడతావు. పరమభక్తుడివి, దాతవి అవుతావు. నీ కులాన్ని తరింపచేస్తావు. నీ భార్య కొద్ది రోజులు నా ఆశ్రమంలో ఉంటుంది. నువ్వు పుట్టిన తర్వాత మళ్ళీ ఆవిడ కూడా నీకు భార్యగా పుడుతుంది. మీకు సాక్షాత్తు భగవంతుడు కుమారస్వామి కొడుకుగా పుడతాడు. ఆ కొడుకును నువ్వు స్వయంగా చంపుతావు. కించిత్ పుత్రశోకం అనుభవించినా ఆ తర్వాత ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఇక చూడు, కలియుగాంతం వరకు నీ చరిత్ర పురాణాల్లోకి ఎక్కుతుంది. పద్మాగర్ గారు కూడా శ్రీశైలంలో నీకు అదే చెబుతారు. అంత యోగం నీకు పడుతుంది. కాబట్టి నువ్వేం బెంగపెట్టుకోవద్దు. నీకు శాపం పాపంగా కాకుండా వరమవుతుంది, తరిస్తావు. మానవ లోకంలో ఉన్న వాళ్ళందరూ కష్టాలు పడతారు. ఏదో వాళ్ళకి దుర్యోగం అనుకోకు, మానవుడు మాత్రమే తరిస్తాడు. దేవతలకి ఏముంది అక్కడ భోగాలు తప్ప? వాళ్ళకి ఎప్పుడు ఒకటే విధమైన భోగం. కానీ మానవులకు అలా కాదే. ఇక్కడ ఉపాసనా విధానం ఉంటుంది, ఇక్కడ ఈశ్వర దర్శనం ఉంటుంది, ఈశ్వర కరుణ ఉంటుంది. ఇక్కడ పుట్టిన వాడే శాశ్వత మోక్షం పొందుతాడు. భూలోకంలో మానవ జన్మ ఎత్తని వాడికి ముక్తి మాత్రం ఉండదు. స్వర్గాది లోకములు సుఖాలు ఇస్తాయి, భోగాలు ఇస్తాయి, నరకం కష్టాలు ఇస్తుంది, శిక్షలు ఇస్తుంది. మోక్షం మాత్రం భూలోకంలో మానవుడు భగవత్ సేవతో గురుసేవతో పొందవలసిందే. అన్నిటికంటే నీకు అద్భుతమైన గురుసేవా ప్రాప్తి వస్తుంది. నీకు గురుకటాక్షం ఉంటుంది. గురువుగారి శరీరాన్ని గురులింగము అంటారు. అందుకే జ్ఞానులు మాకేం వద్దు గురుసేవ చాలంటారు. ఎప్పటికైనా మానవుడు తరించాలంటే ఒక గురువును ఆశ్రయించాలి. అందుకే శంకరాచార్యుల వారు ఏం చెప్పారు, గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త. గురు చరణ అంబుజ నిర్భర భక్త, గురువు పాదములు పద్మములతో సమానం. ఈ గురుపాద పద్మముల మీద గాఢమైన భక్తి కలిగిన వాడు చాలా తొందరగా సంసారం నుంచి విముక్తి పొందుతాడు. అచిరాత్ అంటే చాలా తొందరగా భవముక్త సంసార విముక్తి పొందుతాడు. ఇక్కడ నిర్భర భక్త అన్నాడు ఆయన. మాకు గురువుగారంటే భక్తేనండి అని పక్కలేక మా గురువుగారు దొంగండి అని అనకూడదు. మళ్ళీ గాఢభక్తి. గాఢభక్తి అంటే ఏమిటంటే గురువుగారు ఇప్పుడు ఆ చెరువులో దూకంటే దూకేయటమే. గురువుగారు చెరువులో దూకు అన్నారట శంకరాచార్యుడిని. వాళ్ళ శిష్యుడు దూకాడు పద్మపాదుడు. అలాగే శంకరాచార్యులకు ఓ శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు పద్మపాదుడు. ఈ పద్మపాదుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిసిన, ఒక రోజున పద్మపాదుడు శిష్యులు పూర్ణానది యొక్క అవతల ఒడ్డున ఉన్నారు. యువతల ఒడ్డున వాళ్ళు గురువుగారు శంకరాచార్యుడు ఉన్నాడు. గురువుగారు శిష్యుల్ని పరీక్షించడానికి పూర్ణానదికి వరద తెప్పించాడు. పూర్ణానది పెద్ద పెద్ద కెరటములతో ప్రవహించడం మొదలెట్టింది, ఉధృతంగా ప్రవహిస్తోంది. అప్పుడు గురువుగారు, శిష్యులారా తొందరగా ఈ పూర్ణానది దాటి నా దగ్గరికి రండి అన్నాడు. పూర్ణానది దాటి మహావేగంగా నా దగ్గరికి రండి అన్నాడు. అనగానే ఆ శిష్యులు నద్దాక వచ్చి, అమ్మ బాబోయ్ నది ఎంత ఉధృతిగా ప్రవహిస్తోందో, ఎంత ప్రవాహం, ఈ నదిలో దిగామంటే కొట్టుకుపోము చచ్చిపోతాం అని. గురువుగారండి నదికండి ప్రస్తుతం ప్రవాహ వేగం ఎక్కువగా ఉందండి, వేగం తగ్గాక వస్తామండి అన్నారు. ఒక్క పద్మపాదుడు ఏం చేశాడు, గురువుగారు పిలిచారు వెళ్ళవలసిందే అని టపటప నదిలోకి దిగిపోయాడు. ఆయన నదిలోకి దిగ్గానే నదిలోంచి పెద్ద తామరపు వచ్చి ఆయన కాలి కింద ఆయన కాలిని నొక్కడం మొదలుపెట్టింది. ఆయన నీటిలో అడుగు పెట్టిన చోటల్లా ఏదో నేల మీద నడిచేందుకు వీలుగా ఉండడానికి మనం పరుచుకున్న రాళ్లలాగా, ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి కదా నేల మీద హాయిగా నడవడానికి మనకు వస్తాయి, నీళ్ల మీద ఈయన నడవడానికి ఒక రాయి పెట్టినట్టుగా తామరపు వచ్చి నిలబడేది. ఆ తామరపువ్వులు ఈయన కాలేసేవాడు. అంటే ఈయన నీళ్లలో అడుగు పెట్టాడంటే కొట్టుకుపోవట్లా, ఆ నీటిలోంచి తామరపువ్వు రావడం, ఆయన కాలు నీటిలో మునిగిపోకుండా ఆయన్ని రక్షించడం మొదలెట్టింది. ఈయన అడుగు పెట్టిన చోటల్లా పద్మములు వచ్చాయి. పాదముల కిందకి పద్మములు రావడం వల్ల పద్మపాదుడు అయ్యాడు ఆయన. ఈ విధంగా పూర్ణానది ఆయన్ని పాదాలు నీళ్లలో మొలక్కుండా పద్మములిచ్చి రక్షించింది. ఎందువల్ల ఆ శక్తి వచ్చింది ఆయనకి, గురుభక్తి వల్ల. గురువుగారి దగ్గర శక్తి లేదు కానీ గురువుగారి భక్తి మీద శక్తి ఎక్కువ ఉంటుంది. గురుభక్తి గొప్పది. గురువు గొప్పవాడా గురుభక్తి గొప్పదా అంటే శివుడు ఏమన్నాడు శివపురాణంలో, గురువుగారి దగ్గర ఏ మహిమ ఉండక్కర్లా కానీ మా గురువుగారిని నమ్ముతున్నాననే భక్తితో వస్తే ఆ భక్తి గురువుగారి కంటే గొప్పదై నిన్ను రక్షిస్తుంది. అందుకే గురుభక్తే గొప్ప శక్తి. జ్ఞానులు అలాగే తరిస్తారు. కాబట్టి గురువుగారు పిలవగానే పరిగెత్తుకు రావడం వల్ల ఆయన మొలక్కుండా ఆయన్ని రక్షించింది పూర్ణానది, పద్మములు పాదముల కింద పెట్టి. అలాగే ఎప్పుడైనా గురువుగారు చెరువులో దూకంటే అంత నమ్మకంతో దూకితే గ్యారంటీగా చెరువులోంచి పువ్వు వచ్చి రక్షిస్తుంది. ఇప్పుడు మాత్రం దూకండి, నేను దూకమనకుండా. నేను కూడా ఎవడు పడితే వాడు దూకమన్నాను. వాడిని అవతల వ్యక్తి యొక్క గొప్పతనాన్ని బట్టి దూకమంటాడు. అంతేగాని ఉట్టిన దూకమనకుండానే గురువుగారు దూకమంటారేమోనని ముందే విడి దూకితే బుడుంగును ములుగుతాడు. మళ్ళీ అక్కడి నుంచి లేనిపోను గొడవ. శ్రీపర్వతనం దగ్గరికి వెళ్ళి చెరువులో దూకాడండి వాడెవడో, వాడిని రక్షించడానికి తలప్రాణం తోకొచ్చిందని మళ్ళీ అనుకోకూడదు. గురువులు ఎవరిని ఎప్పుడు ఎలా పరీక్షించాలో అలా పరీక్షిస్తారు. ఆ పరీక్షలో నెగ్గాలి. పరీక్షించకుండా తొందరపడితే అది అజ్ఞానమే. మళ్ళీ అందుకే గురువు దగ్గర అతి కూడా చేయకూడదు. ఆయన పిలవకుండా తొందరపడిపోయి పరిగెత్తుకు వచ్చేసి మీరు కాఫీ తాగుతారా అని అడక్కర్లా. ఆయన కాఫీ అంటే ఇవ్వండి. అప్పుడు ఇవ్వకుండానే కాఫీ ఇస్తామంటే అది పాపి అవుతాడు మళ్ళీ. కాబట్టి ఔచిత్యం కూడా తెలుసుకోవాలట. గురుసేవలో ఔచిత్యం ఉంటుంది. మాట్లాడే మాట మాట్లాడచ్చా, అనవసరంగా మాట్లాడుతున్నావా, ఏది మంచిది ఏది చెడ్డది, ఇవన్నీ కూడా ఔచిత్యాలు అంటారు. అటువంటి గురుభక్తి నీకు కలుగుతుంది. నీకు ఒక జంగమదేవరు గురువు అవుతాడు. ఆ గురు కటాక్షంతో నువ్వు తరిస్తావని దుర్వాసుడు శాపాన్ని నుంచి కాస్తంత వెసులుబాటు కలిగించాడు, శాపాన్ని మార్చాడు. అప్పుడు తుంబురుడు సంతోషించి విమానాన్ని తన లోకానికి పంపేసి భార్యని ఆయన ఆశ్రమంలో అట్టే పెట్టాడు. ఈ నా భార్య నీ కోడలు, కొంతకాలం ఇక్కడ అట్టే పెట్టు, ఈవిడ మళ్ళీ జన్మెత్తేదాకా నా భార్యగా వచ్చేదాకా నీ దగ్గరే అట్టే పెట్టుకో, ఎందుకంటే ఈవిడ జన్మెత్తడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకని ముందు మగవాడు పుడతాడు, పుట్టిన తర్వాత ఆ రోజుల్లో భార్యకి భర్తకి మధ్యలో కనీసం ఒక 5 ఏళ్ళు గ్యాప్ ఉండాలి. ఇప్పుడు కలియుగంలో భార్యాముడులు కూడా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, ఇది కలి ప్రభావం, కానీ అప్పటి నియమం అది. అందుకని ఈ 5 ఏళ్ళు ఈయన పుట్టిన తర్వాత ఈయనకి 5 ఏళ్ళు వచ్చేదాకా ఆవిడ ఇక్కడ ఆగి తర్వాత మళ్ళీ ఇంకో చోట పుట్టాలి, ఈ పుట్టేదాకా ఆవిడ ఎక్కడ ఉండాలి? అందుకని నీ ఆశ్రమంలో ఉంచుకుంటే నా దగ్గర సుఖంగా ఉంటుంది, వెళ్ళిరా అన్నాడు దుర్వాసుడు. ఈ శాపాన్ని అనుభవించడానికి తుంబురుడు టక్కన మాయమైపోయాడు. కాంచీపురంలో ఇవాళ మనం కంచి అని పిలుస్తున్నాం కదా, ఏకాంబరేశ్వరుడు ఉన్నాడు, శివక్షేత్రాలలో అద్భుత క్షేత్రం అది కూడా. ఆ కాంచీపురంలో ఒక మహానుభావుడైనటువంటి వైశ్యోత్తమునికి ఈయన కొడుకై పుట్టాడు. ఆ కుటుంబం అంతా శివభక్తులు, ఏకాంబరేశ్వరుణ్ణి నిత్యం భక్తితో పూజించి తరించే మహాత్ములు, కోటాను కోట్ల ఆస్తి ఉంది, పరమదాతలు వాళ్ళు, పరమ పూజ్యులు వాళ్ళు. అటువంటి వంశంలో పుట్టాడు ఈయన, ఆ వర్తక ప్రముఖుడింట్లో పుట్టాడు. ఈయనకి చిరుతొండనంబి అని పేరు పెట్టారు. ఈయనకి 5 ఏళ్ళు రాగానే అదే ఊళ్ళో ఇంకో కుటుంబంలో ఈయన భార్య కూడా పుట్టింది, ఆవిడకి తిరువెంగనాంచి అని పేరు పెట్టారు. ఈ ఇద్దరు చిన్నప్పటి నుంచి శివభక్తితో పెరిగారు. వాళ్ళ అదృష్టం, కంచిలో ఒక వీరశైవుడు ఉన్నాడు, ఆయన ఒక జంగమదేవర, అందరికీ శివనామాన్ని దీక్షగా ఇచ్చాడు. ఆయన శివదీక్ష ఇచ్చి శివదీక్షతో ఎలా ప్రవర్తించాలి, శివదీక్షాకాలంలో ఉల్లిపాయలు వంటివి తినకూడదు, ఆహార నియమాలు ఉంటాయి, ఏకభక్తం ఉంటుంది, ఇటువంటి దీక్షలన్నీ ఇచ్చేవాడు ఆయన. శివభక్తులు ఎవరు చెప్పారో కానీ చాలా పరమభక్తితో నిత్యం విభూతి పూసుకోకుండా ఉండరన్నమాట. వాళ్ళ దగ్గర ఒక లింగం ఉండేది, ఆ లింగంలోనే విభూతి ఉండేది, ఆ విభూతిని చిట్టుకడి ఇతరులకు ఇస్తూ తాము కూడా పూసుకునేవారు. ఒక్కటి మాత్రం ఇక్కడ నేను కఠోరంగా చెప్పవలసిన నియమం ఒకటి ఉన్నది, ఈ దీక్షాకాలంలో సబ్బు పెట్టుకోవద్దన్నారు తప్ప రుద్దుకోకుండా స్నానం చేయమని ఎవడన్నా చెప్పాడా? సబ్బులు కెమికల్స్, కెమికల్స్తో రసాయన పదార్థాలతో రుద్దుకోకూడదు తప్ప శరీరం సుగంధం లేకుండా దుర్వాసనతో ఉంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఒక ఆయన దీక్ష తీసుకున్నాడు, ఆ దీక్ష తీసుకున్నవాడు మన పక్కన ఉంటే కంపు వచ్చేస్తూ ఉంటే శివుడు పారిపోతాడు అక్కడి నుంచి. అందుకని రుద్దుకోవాలి, ఒళ్ళంతా శుభ్రంగా రుద్దుకోవాలి. అందుకే దీక్షాపరులకి కొన్ని నియమములు నేను చెప్పాలి, అది చెప్పకపోతే తెలియక అజ్ఞానంలో పడిపోతున్నారు. ఇవాళ మనం శివదీక్ష తీసుకున్నాం, లేక ఇంకో విష్ణు దీక్ష తీసుకున్నాం, ఇంకో అయ్యప్ప దీక్ష తీసుకున్నాం, వీళ్ళకి రుద్దుకోవడానికి కొన్ని పదార్థములు చెప్పారు. జాజికాయ, పచ్చకర్పూరం ఇటువంటి వాటిని ఒంటికి పెట్టుకుని విభూతి పూసుకుని స్నానం చెయ్యాలి. ఇది రుద్రయామళంలో ఉంది. పూర్వకాలంలో దీక్షాపురులు పచ్చకర్పూరం కొంచెం తీసుకునేవారు, వాళ్ళు స్నానం చేసే నీళ్లలో కలిపేవారు, దాంట్లో కొంత చిటికెడు విభూతి కలపాలి, చందనం కలపాలి. ఈ పరిమళ ద్రవ్యములన్నీ శివుడికి చాలా ఇష్టం, అప్పుడు ఆ ద్రవ్యములతో స్నానం చేస్తే మనకి చెమటకంపు రాదు. లేకపోతే ఏమైపోతుంది, ఇప్పుడు ఈ దీక్షాపురులు పక్కన కూర్చోవాలంటే భయం వేస్తుంది, మనకి భయంకరమైన వాసన వస్తుంది. ఇలా చెప్పానని నా మీద ఆగ్రహించకండి, నేను మంత్రశాస్త్రాన్ని ఆపోసిన పట్టి చెబుతున్న మాట. కాబట్టి మనం కుళ్ళు రాకుండా చూసుకోవాలి, సబ్బులు లేకపోతే ఇంకో కుంకుడుకాయలు పెట్టకూడదు. కానీ ఈ ద్రవ్యములు ఈశ్వరుడికి ఇష్టమైన వాటిని ఉపయోగించాలి మనం. వాటిని ఒంటికి పూసుకుని చందనం ఒకటి, విభూతి ఒకటి, పచ్చకర్పూరం ఒకటి, జాజికాయ ఒకటి, ఇటువంటి వాటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకోవాలట. అదే నదులలో స్నానం చేస్తే వీటిని చూర్ణం చేసి ఒంటికి పూసుకోవాలట. పూసుకుని అప్పుడు భగవద్ దర్శనానికి వెళ్ళాలి అని శాస్త్రం చెబుతున్నది. అప్పుడు దానివల్ల మన శరీరం సుగంధభరితం అవుతుంది. ఈ ద్రవ్యములు ఈశ్వరుడికి మారు రూపాలు. అందుకే వామకేశ్వర తంత్రం ఒకటి, రుద్రయామళం అనే తంత్రం ఒకటి, ఈ రెండూ కూడా ఈ దీక్షాపరులకి నియమాలు చెప్పేవి. అందుకని ఇప్పటికి కూడా కంచిలో శివదీక్షాపరులు అదే విధానంతో స్నానం చేస్తారు, లేక స్నానం చేశాక ఈ పచ్చకర్పూరాది ద్రవ్యములు ఒంటికి పూసుకుంటారు. చందనం పూసుకు తీరాల్సమండి, బాహుమూలల్లోనూ పాదాల దగ్గర చందనం పూసుకోవాలి, ఒంటికి విభూతి పూసుకోవాలి, పచ్చకర్పూరం తప్పక నుదుటి పూసుకోవాలి. ఇవన్నీ నియమాలు శివదీక్షలు. ఈ దీక్షలన్నీ పాటించే ఒక గురువుగారు అక్కడ ఉన్నాడనమాట. ఆ గురువు ద్వారా ఈ చిరుతొండ నంబి దీక్షాస్వీకారం చేశాడు. శివదీక్షాపరులు పరమభక్తితో ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూనే ఉంటారు. అసలు శివదీక్ష స్వీకరించిన వాడికి ఏ మంత్రం తంత్రం ఏమక్కర్లేదండి, శివాయ నమః అండం వస్తే చాలు, నమశివాయ అంటే చాలు. పోని నమశివాయ అనే మాట నోటి వెంబడి తిరగకపోతే శివశివాన్నా చాలట. నేను ఎరిగి పురాణాల్లో ఒక కథ చెప్పారు, ఏమిటో తెలుసా? శివ శివ అనడం కూడా రాదనుకుందాం, కొందరికి ఎందుకో నోరు ముద్దగా ఉంటుంది, పాపం వాళ్ళు శివశివ అనలేరు. అలాంటి వాళ్ళు చివ చివ అన్నా చాలట, శ్రీ శైలం అనలేక చీ శైలం అన్నవాడు ఉన్నాడు తెలుసిన, శ్రీ పలకదు, శ్రీ అనమంటే చీ అంటాడు ఆయన. అయినా శివుడు ఎంతో ఆనందపడిపోయి ఆహా పద్మాకర్ శ్రీశైలం అన్నదానికంటే ఈ భక్తుడు నోరు తిరగిన వాడు ఛీ శైలం అంటే ఎంత ముద్దుగా ఉందో, వీడు ముద్దుల కొడుకు అని వాడిని ముందు పిలుస్తాట ఆయన. ఇది ఈశ్వరుడు యొక్క లక్షణం. నిజానికి ఛీ అంటే ఒళ్ళు పండదా మనకి, కానీ ఆయన అంత అవ్యాజ కరుణామూర్తి. భాష వచ్చిన పండితుడి కంటే భాష రాని వాడు అంటే ఇష్టం. మనం కూడా మన పిల్లలు చిన్నప్పుడు ముద్దు ముద్దుగా న్యాన్యా అంటే ఎంత ఇష్టం నాన్న అన్నం కంటే. అలాగే చిన్నప్పుడు వాళ్ళు చాలా విచిత్రంగా రామాన్ అంటే లామ్ లామ్ అంటే మా అబ్బాయి అండి ఎంత ముద్దుగా అంటాడో, లామ్ లామ్ అంటే నాకు ఎంతో ఆనందం వచ్చేస్తుంది అంటుంది తల్లి. నేను నానా యాత్రపడి సంస్కృతం చదువుకుని రామహానదాని కంటే లామ్ లామ్ అంటే వాళ్ళకి ఆనందం ఎక్కువగా ఉందిట. అంటే పిల్లల మీద మనకి ఇష్టం కదా, బుల్లి బుల్లి పిల్లలు తప్పుడు శబ్దాలు ఉచ్చరిస్తేనే ఆనందం అనమాట. అత్త అనలేక వాళ్ళు న్యచ్చా అని నత్తిగా పలికితే ఎంత ఆనందమో. చాచయ్య చాచయ్య అంటే తాతయ్య అన్నదానికంటే ఈ చాచయ్యకి ఆనందం ఎక్కువ. మనందరం చిన్నపిల్లల మాటలు ఇష్టపడినట్టే మనం బుల్లి పిల్లలం శివుడికి. అందుకని ఆయన కూడా మనం బండభూతులు ఉచ్చరిస్తే కూడా ఆనందిస్తాడు ఆయన. అందుకని శ్రీశైలం అని స్పష్టంగా పలకలేక చీ చైలం అన్న, ఓహోహో ఈ కుర్రాడు నాకు ముద్దుల కొడుకు అనుకుని వాడిని దగ్గరికి పిలిచి అందరికంటే ఇంకో కాస్త పులిహార ఎక్కువ పెడతాడు, ఇంకో కాసేపు ఎక్కువసేపు చూడనిస్తాడు ఆయన. అందుకని ఈశ్వరుడికి భాషక్కర్ల, భావం చాలు. భక్త కన్నపికి ఏమొచ్చండి, అయినా వాడిని అనుగ్రహించాడా లేదా? ఆయన ఎన్నిసార్లు చెప్పుకున్నాడు, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనై తినే, నాదమేదో వేదమేదో తెలియనై తినే, వాదమేల పేద బాధ తీర్పరావయా, స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధర. నిజంగా భక్తి ఉంటే చాలు. కాబట్టి ఆయనకి మంత్రం తంత్రం వేదం నాదం ఏమక్కర్లా, అంటే అవన్నీ మానేవని కసుమ, రాని అమాయకుణ్ణి కూడా రక్షిస్తాడు ఆయన. అందుకని జ్ఞానులైనటువంటి శివయోగులు దీక్షిచ్చేటప్పుడు ఆయా వ్యక్తుల యొక్క సంస్కారాన్ని బట్టి నమశివాయ అనగలిగితే నమశివాయాను, ఓం చేర్చి ఓం నమశివాయ అనగలిగితే ఓం నమశివాయాను, ఏమి అనలేకపోతే శివశివ అను. అది పలకలేవు, సి సి అని ఒక్క ఒక్క నేనా అను. ఒక ఆయన శివానమంటే ఉత్తి వా అని వచ్చేదట, ఈ సి పలికేది కదట వా వా అనేవాట. దానికి కూడా శివుడు సంతోషించి అర్ధనారీశ్వర రూపంలో ఆయన అనుగ్రహించాడని కదా లింగపురాణంలో కథ ఉంది. అందువల్ల వారి వారి సంస్కారములకు అనుగుణముగా మంత్రం ఇచ్చి దీక్ష ఇచ్చి అనుగ్రహించే ఒక గురువు గారు, ఒక జంగమ దేవర ఆ కాంచీపురంలో ఉండేవాడనమాట. ఆయన అనుగ్రహం ఈ చిరుతొండ నంబికి తిరువెంగనాంచికి లభించింది. వాళ్ళిద్దరూ స్వీకరించారు దీక్ష. భస్మం పూసుకుని ఏకాంబ్రేశ్వరుడు అక్కడ ఈశ్వరుడు, ఒక మామిడి చెట్టు అక్కడ ఉన్నది. ఆమ్రము అంటే మామిడి, ఏక ఆమ్ర ఒకటే మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు కింద ఉన్న ఈశ్వరుడు గనక ఏక ఆమ్ర ఈశ్వర ఏకాంబ్రేశ్వర. ఈ ఏకాంబ్రేశ్వరుణ్ణి పూజించుకునేవాడు, భక్తితో పూజించుకునేవాడు ఆయన. ఎక్కడి శ్రీశైలం, ఆశ్రమం దగ్గరికి రావడం ఏమిటి, ఇక్కడ అపచారం చేయటం ఏమిటి, శాపం పొందడం ఏమిటి, కంచిలో పడ్డాడు ఆయన. క్రమంగా పెరిగి పెద్ద అయ్యాక ఈ తిరువెంగనాంచి చిరుతొండ నంబికి భార్య అయ్యింది. అంటే తుంబురుడు ఈ జన్మలో మళ్ళీ తన భార్యనే భార్యగా స్వీకరించాడు. జన్మాంతర సుకృత ప్రభవన్ మహిమాజ్ఞాత సకల భగవల్లీలుడయ్యాడు ఆయన. వీరిద్దరూ నిత్యం ఈశ్వరుణ్ణి భక్తితో పూజించేవారు. ఈశ్వర భక్తి కలిగిన వాడు తప్పక ధరించవలసినవి కొన్ని ఉన్నాయి, అవి ధరించకపోతే సంపూర్ణ శివభక్తుడు కాలేడు వాడు. అందులో మొట్టమొదటిది విభూతి. విభూతి లేని నుదురు చూడకూడదని శివపురాణంలో విజ్జేశ్వర సంహితలో చెప్పారు. దిగ్భస్మరహితం పాలం దిగ్రామ శివాలయం దిగనీశార్చనం జన్మ దిగ్విద్యామ శివాశ్రయాం. అంటే నుదుట విభూతి లేకపోతే ఆ నుదురు పనికి మాలిన నుదురు, ఆ నుదురు చూడకూడదు అదనమాట దిగ్భస్మరహితం పాలం. అంటే నాయన నువ్వు శివాలయంలోకి వెడుతున్నావా శివుణ్ణి పూజిస్తున్నావంటే తప్పక నీ నుదుట విభూతి ఉండాలి, విభూతి లేని నీ నుదురు ఛీ పనికి మాలినది అని అర్థం అనమాట. అందుకే ఇప్పుడు యువగారు ఇక్కడ ఎంత ఒక నియమం పెట్టారు తెలుసుగా మీకు అందరికీ, ఏమిటిది, లోపలికి దర్శనానికి వెళ్ళే వాళ్ళకి విభూతి పూస్తున్నారు స్వయంగా. నాకు అంతో ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగింది. అమ్మయ్య పురాణములో ఉన్న సంప్రదాయమును పాటిస్తున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తున్నారుగా మీరు ఆ క్యూలో ఏం చేస్తున్నారు, అక్కడ మీ నుదుటి ఇంత విభూతి పూస్తున్నారు, ఆ విభూతిని ధారణ చేసి అప్పుడు మీరు లోపలికి వెళుతున్నారు. ఎందుకంటే నుదుటి విభూతి లేకపోతే ఆ జన్మ దండుగా ఆ నుదురు పరికి మారనిది. దిగ్భస్మ రహితం పాలం, దిగ్రామం అశివాలయం, శివాలయం లేని ఊరు పనికిమాలని ఊరు. ఏ ఊళ్ళో శివాలయం ఉండదో ఆ ఊళ్ళో అన్నం తినకూడదు, అది శివాలయం అనేవారు పూర్వం. అందుకని ఊళ్ళో తప్పక శివాలయం ఉండాలి. దిగ్ అనీశార్చనం జన్మ, ఒక్కసారి నా జీవితంలో శివుణ్ణి పూజించాలి. శివుణ్ణి భక్తితో పూజించకపోతే ఆ జన్మ దండగా పనికివాలనిది. అందుకని దిగ్ అనీశ అర్చనం జన్మ. ఆఖర్ణ దిగ్విద్యాం అశివాశ్రయాం, శివుడు అనే ఒక నామం లేని విద్య పనికి వాలని విద్య. విద్య శ్రీ విద్య అవ్వాలంటే శివనామం ఉండాలి. అంటే ఏం చేయాలి, అక్షరాభ్యాస సమయంలో ఓం నమ శివాయ సిద్ధన్నమహ అని రాయించాలి. మీ అందరికీ ఇంచుమించుగా జరిగింది కదా, విద్యాభ్యాస సమయంలో పలక మీదో బియ్యంలోనో ఓం నమ శివాయ సిద్ధన్నమహ అనే ఈ మంత్రం గురువులు రాయిస్తారు. రాయిస్తే అప్పుడు వాడికి సరి అయిన విద్య లభిస్తుంది. ఆ విద్య విద్య, అది శ్రీ విద్య, లేకపోతే అది అవిద్య. అందువల్ల దిక్ విద్యాం అశివాశ్రయాం, శివనామస్మరణ లేని విద్య పనికి మాలనిది అని చెప్పారు. అందువల్ల ఈయన ఏం చేసేవాడనమాట, రోజు శివ పూజ చేసే ముందు నుదుట విభూతి ధరించేవాడు. ఇంక రెండోది ఏమిటి, శివ పూజ చేసేవాడు ధరించవలసింది రుద్రాక్ష ధారణ. జీవితంలో ఒక్క రుద్రాక్షైనా ధరించండి. రుద్రాక్ష ధారణ అదేవ రుద్రో భవత్యసంశయ, రుద్రాక్ష ధారణ వల్ల ధరించినవాడు రుద్రుడే అవుతాడు. అంటే రుద్రాక్ష మెడలో కట్టుకున్నవాడికి రుద్రుడికి తేడా లేదు, వీడే రుద్రుడు. ఇది శివపురాణం చెబుతున్న మాటే. ఇంత పూర్వం శ్రీశైలప్రభ సంచికలు కొనుక్కుని అందులో చదవండి, రుద్రాక్ష మహిమ గురించి రాశాను నేను. శివపురాణం రాస్తున్నాను కదా, అందులో శివపురాణంలో ఈ రుద్రాక్ష ధారణ గురించి అపూర్వంగా రాశాం. అందులో రుద్రాక్ష ధారణాదేవ రుద్రో భవతి అసంశయ, రుద్రాక్ష ధారణ చెయ్యాలి. మళ్ళీ మీరు వెర్రి వెర్రి ప్రశ్నలు వేయక్కర్లా. ఏమని, ఏమండి ఆడవాళ్ళు వేసుకోకూడదట, మేము 3 రోజులు బయట ఉంటాం, లేకపోతే మగవాళ్ళకి మైలు వస్తుంది, లేక రాత్రి పడుకునేటప్పుడు తీసి పక్కన తగిలించాలట కదా అని కొంతమంది రకరకాల ధర్మ సందేహాలు. ఈ దూరదర్శన్లో నేను ధర్మ సందేహాలు చెబుతున్నప్పుడల్లా ఎక్కువగా ఇదే గొడవ. అసలు ఎవరు చెప్పాడండి రుద్రాక్ష ఒకసారి మెళ్ళలో వేసుకున్నాక తీసుకోమని, ఏ పురాణంలో ఉంది అని చూపించండి ఒకసారి. రుద్రాక్ష గురువు గారు మంత్రపూర్వకంగా మీ మెడలో వేస్తే అది 6 రోజు నుంచి మీ శరీరములో ఒక అవయవం. రాత్రి పడుకునేటప్పుడు నా కుడి చెయ్యి అడ్డంగా ఉందని చెయ్యి తీసి పక్కన పెట్టి నిద్రపోతున్నారా, అంటే నేను చెప్పేది ఒరిజినల్ చెయ్యి. ప్లాస్టిక్ చేతులు పెట్టుకునే వాడు ఉంటారే, కృత్రిమం మళ్ళీ వాళ్ళ గురించి చెప్పలే, మళ్ళీ ఈ ప్రశ్న వేసేవాడు ఒకడు ఉంటాడు. ఏమంటో నా చెయ్యండి రాత్రిపడి తీసి పక్కన పెట్టుకోగలనండి అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే ఆయనకి కృత్రిమమైన చేయట జైపూర్ చేయట, జైపూర్ చేతులు కాళ్ళు అయితే చెప్పలేం. కానీ మీరు ఇంట్లో పడుకునేటప్పుడు మీ పాదమో మీ చెయ్యో మీ కన్నో ముక్కో తలకాయో తలకాయ తీసి పక్కన పెట్టి నిద్రపోతారా, కుదరదు కదా. ఈ రుద్రాక్ష కూడా ఒకసారి మంత్రపూర్వకంగా మెడలో వేసుకుంటే మీ శరీరంలో ఒక అవయవం అవుతుంది. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, దీన్ని తీయడం కుదరదు. శరీరంలో ఒక అంగం, దీనికి మైలు ఉండదు, దీనికి బయట ఉండడాలు ఉండవు, దీనికి ఏ దోషాలు ఉండవు. నీ శరీరంలో ఒక భాగం అయిపోయింది కనుక ఇది ఉన్నంతకాలం నిత్యం శివనామస్మరణ చేసుకోవచ్చు. రాత్రిపూట తీసి పక్కన పెట్టకూడదు. అందుకని ఎందువల్ల చెబుతున్నాను మళ్ళీ వినండి, మనం ఎప్పుడు శరీరం విడిచిపెడతామో మనకి తెలియదు అవునా. శరీరం విడిచిపెట్టడం అనేది నిద్రట్లోనా మెలకుగా ఉన్నప్పుడా, అన్నం తింటున్నప్పుడా, బయట ఉన్నప్పుడా, ఊళ్ళో ఉన్నప్పుడా, ఊరు బయట, నీళ్లల్లోనా, నేల మీద, ఇవి మనకి తెలియవు. శరీరం ఏదో ఒక క్షణంలో విడిచిపెట్టక తప్పదు, అనిత్యం మన శరీరం కనుక. శరీరం విడిచిపెట్టేటప్పుడు శరీరం మీద రుద్రాక్ష ఉంటే మాట వరసకు కూడా వాడు యమదర్శనం చెయ్యడు, యమకింకరులు వాడి దగ్గరికి రారు, వాడిని సరాసరి కైలాసానికి పట్టుకుపోతారు. అందుకని నీ శరీరం మీద ఎప్పుడు ఉంచుకో రుద్రాక్ష. చాలా పర్యాయాలు చెప్పిన ఇంకోసారి చెబుతున్నా వినండి. పూర్వం ఒక దరిద్రుడు ఒక పరమ పాపాత్ముడు ఉన్నాడు, ఎన్నో పాపాలు చేసి చచ్చిపోయాడు. వాడికి అదంతా చెప్పను, క్లుప్తంగా చెబుతాను. దేవీ భాగవతంలో కథ ఇది, 11వ స్కంధంలో దేవీ భాగవతంలో ఉన్న కథ. ఆ పాపాత్ముడు చచ్చిపోయాడు, వాడు అడవిలో చచ్చాడు కర్మగాలి. వాడి శవం 2-3 రోజులకి కుళ్ళింది, వాసన వచ్చింది. అటుగా కట్టెలు కొట్టుకుంటున్న వాళ్ళు వెడుతున్నారు. వాళ్ళు చూసి జాలిపడ్డారు, ఎవడో దిక్కుమాలిన చవి చచ్చిపోయాడు, వీడిని తగలబెట్టేవాడు కూడా లేడు ఇక్కడ, ఇప్పుడు మన దగ్గర అగ్ని లేదు కాబట్టి వీడిని పాతి పెట్టేద్దామని జారిపడి వాళ్ళ దగ్గర ఉన్న గుణపాలతో గొడ్డళ్లతో గొయ్యి తవ్వి ఆ గోతులు ఈ శవాన్ని పాతి పెట్టారు. అనాథ ప్రేత సంస్కారాత్తు కోటి యజ్ఞఫలం లభేత్తు, దిక్కుమాలిన శవాన్ని అంటే ఎవరు పట్టించుకోకుండా పడిపోయి ఉన్న శవాన్ని సంస్కరిస్తే, పాతి పెట్టడం లేక తగలబెట్టడం చేస్తే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. అందుకని ఈ కట్టెలు కొట్టుకునేవాళ్ళు వీడిని తవ్వి గొయ్యి తవ్వి అందులో పాతి పెట్టారు. వీడు అందులో పాతి పెట్టబడేదాకా ఈ పాపాత్ముడి ఆత్మ ప్రేతాత్మయ్యి అల్లాడిపోయిందిట. నిజానికి చచ్చిపోయాక నరకానికైనా వెళ్ళాలి లేదా స్వర్గానికైనా వెళ్ళాలి. కొంతమంది మాత్రం నరకానికి వెళ్ళరు, స్వర్గానికి వెళ్ళరు. అన్నం నీళ్లు ఏమీ దొరకకుండా అల్లాడిపోయే ఒక భయంకర ప్రేతం అవుతారు. ఆ ప్రేతమునుకున్న బాధ ఇంకంతా ఇంత కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుందన్నమాట. వీడు పరమ పాపాత్ముడు అవడం వల్ల ఇటు నరకానికి పోక స్వర్గానికి పోక ప్రేతాత్మయ్యే అల్లాడిపోతున్నాడు. వీడిని పాతి పెట్టగానే అప్పుడు వీడిని తీసుకెళ్ళడానికి యమకింకరులు వచ్చారు.